गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ॐ ॐ तत्सवितुस्तत्तत्सवितुर्वरेण्यं वरेण्यगुं सवितुस्तत्तत्सवितुर्वरेण्यं सवितुर्वरेण्यं वरेण्यगुं सवितुस्सवितुर्वरेण्यं भर्गो भर्गो वरेण्यगुं सवितुस्सवितुर्वरेण्यं भर्गः वरेण्यं भर्गो भर्गो वरेण्यं वरेण्यं भर्गो देवस्य देवस्य भर्गो वरेण्यं वरेण्यं भर्गो देवस्य भर्गो देवस्य देवस्य भर्गो भर्गो देवस्य धीमहि धीमहि देवस्य भर्गो भर्गो देवस्य धीमहि देवस्य धीमहि धीमहि देवस्य देवस्य धीमहि 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 धियो यो यो धियो धियो यो नो नो यो धियो धियो यो नः यो नो नो यो यो न प्रचोदयात् प्रचोदयात् नो यो यो न प्रचोदयात् न प्रचोदयात् प्रचोदयात् नो न प्रचोदयात् प्रचोदयादिति प्रचोदयात् पुरुषस्य विद्मतः राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्न षण्मुख प्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वज्रनखाय विद्महे तीक्ष्णदग्गष्ट्राय धीमहि तन्नो नारसिगं प्रचोदयात् भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः
Om Shri Sai Ram. Invoking the blessings and grace of our most beloved Bhagwan, respected elders, eminent scholars, my dear brothers and sisters, Sai Ram to one and all. Today is the fifth day of the Prashanti Vidwan Mahasabha as part of the Navratri celebrations at Prashanti Nilayam. Swami has delivered numerous discourses during the Dashara festival over the last few decades. And as I was going through a few, one particular discourse stood out. Very apt and all the more important for all of us now. Swami delivered this discourse on the 5th of October 2003. Swami elucidated extensively on the importance of Atma Bhimana, the true inner self, and the undesirable Deha Bhimana, or attachment to the physical body. Swami began by saying that it is a mistake to confine God to a particular form. So long as you confine God to a form, you cannot attain Him. A child becomes a boy a man, and old age, death is inevitable. At that time, the devotees felt that Swami was in apparent physical discomfort, to which Swami replied, and I quote, "Many of you are anxious, thinking that Swami is not keeping good health over the last few days. In fact, my health is very good. Real health is not related to the body. As you equate Swami with this physical frame, it appears as though Swami is not well. Do not identify me with this body. I am not the Deha Swarupa. I am the Dehi, or the indweller. Whatever I am doing is only to satisfy the doctors and my devotees. People who go by the physical form think that Swami is aging." Swami went on to say, "Youth and old age are related to the body and not to me. I am always the same and I can do anything. If you think of me as the body, I cannot even walk two steps. Do not think about the akara. Have faith that I am the Atma Swarupa. Then I will always remain healthy." Dear Swami, we pray to you to give us the strength and faith to connect to the all-pervasive energy that you are, the all-pervasive love that you are. Please let us always feel your presence by our side. To elaborate further on the lessons which Swami has taught, it is my pleasant duty to introduce the first speaker for today, Dr. Subhash Subramanian. Sri Subhash Subramanian did his schooling in Mumbai before joining the Sri Satya Sai Higher Secondary School at Prashanti Nilayam for his class 11. He then went on to get the first rank in the class 12 board exams. He subsequently went on to pursue his BCom and MBA degree from the Sri Satya Sai Institute of Higher Learning. He was conferred the gold medal in both the BCom and the MBA programs. He did his doctorate in finance at the Sri Satya Sai Institute of Higher Learning and has got over 40 publications to his credit. Dr. Subhash is currently Assistant Professor, Department of Management Studies, Prashanti Nilayam Campus. Along with his academic excellence, Dr. Subhash Subramanian is also a singer and a dramatist par excellence. Let us all welcome Dr. Subhash Subramanian.
I offer my thoughts and words to that infinite being within you and me, and pray that the words emanate from it and also merge in it. There are two yajnams going on around us at the minute. One, the Veda Purusha Saptaha Jnana Yajnam. Two, the Narayana Seva Yajnam. And Bhagwan has given the mandate for the performance of these two yajnams to the people concerned. But there is a third yajnam, the mandate of which Swami has given to all of us, everyone here and elsewhere. Unlike the former two yajnams, which are confined to these 9 or 10 days of Navaratri or Dashera, the third yajnam is not confined to any specific time, because it occurs moment to moment, because it occurs within us. It is an antar yajnam. Like every piece of wood dipped in ghee is offered as ahuti to the fire and stokes the fire. Like every packet of food given to the receiver appeases the jataragni of the receiver and the fire of gratitude of the giver for having got the opportunity to give. Every moment of absorption and reflection kindles the divine flame within us in this antaryagnam. So how do we participate in this antaryagnam? What are the rituals in this yajnam? There are three main rituals in this antaryagnam. The first of them is living in the present. Swami says, live in the present. The present is omnipresent. We've heard him say that innumerable number of times. But what does it amount to? We've also heard the story of the two monks, and even at the expense of sounding repetitive, I will still recall it to draw home the point that I wish to make. So the two monks were undertaking a long journey, and en route they come across a river at whose shore there is a young lady struggling to wade through the waters. Without a second thought or a moment of hesitation, the first monk carries her on his back, takes her across the river, drops her at the bank, and the two monks proceed on their journey. Several hours pass by, and when the second monk is no longer able to contain it within himself, he bursts out and asks the first monk, "How could you do this? We are supposed to be monks. How could you carry a lady on your back? I mean, this is just improper." The first monk replies, "Well, yes, I carried her on my back, and I also dropped her hours ago. Are you still carrying her?" Our mind is like that. Most of the times it is in a victimized state, trying to force fit explanations, living in the past, weaving stories, reliving, recounting, telling a story and the moral of the story. Or on the other extreme, it is living in the future, building beautiful castles with bricks of desires and wishes. Prisoner of the past or slave of the future. So what is the solution? The solution, as Swami says, is to simply consciously invest 100% presence into the present moment. Rudyard Kipling says in his poem, "If you can fill the unforgiving minute with 60 seconds worth of distance run, yours is the earth and everything that is in it." Gulzar said it succinctly in the line of a song, आने वाला पल जाने वाला है, आने वाला पल जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है, ओ हो आने वाला पल जाने वाला। इफ वी एक्सपीरियंस द फ्रीजिंग ऑफ टाइम इन द मोमेंट्स विद स्वामी, परहैप्स अ वर्ड विथ हिम, परहैप्स अ मियर लुक विथ हिम, इट इज बिकॉज इन दैट मोमेंट स्वामी invests 100% of his presence. Not only does he invest 100% of presence in that moment, he also makes us invest 100% presence in that moment. There have been innumerable occasions when Swami would be watching the rehearsal of the convocation or any other drama being put up by the students for like the 19th time. Yes, the 19th time without exaggeration. And yet, he would be watching it like he were watching it for the first time, laughing at a funny dialogue or a joke in the drama. That is the freshness of the moment, the intensity of presence. No scores to settle, no rewards to expect, no past, no future, pure, still existence. When we are completely in the present, our mind is in a pure still state of existence. And then the cycles of the highs and the lows and the vicissitudes of emotions are completely absent. The second ritual in this Antar Yajnam is being in acceptance. The other day our Anantapur sister spoke about acceptance at three different levels. Being in acceptance is really about being non-judgmental. Now, judgments are these various impressions from years of, and at times even births of, taught and conditioned learning, ideas, belief systems, notions, so on and so forth. They influence our comprehension of reality. A man once went to a Zen master seeking to be initiated into the Zen way of life. So the master said, "Oh, sure, my son, I will teach you the Zen way of life. But let's first have a cup of tea. Thoda sa chai pani ho jaye." And so the man sat, the master offered him a teacup. And he started pouring tea from the teapot. He started pouring and pouring and pouring. The cup was overfull. The tea was all falling on the ground. And when the man had crossed his threshold of surprise and going past the threshold of irritation, he shouted, "Master, what are you doing? Stop! The teacup is full." The master said, "The teacup of your mind is full. How do I pour the tea of my teaching?" Swami says, "I give you what you ask for so that you may learn to ask for what I have come to give you." The question is, are we ready to receive? Are we ready to accept? Is our teacup empty? Acceptance is all about dropping these belief systems, notions and ideas. But there is a tricky part here, because at times we don't know that we are being judgmental. It's like Swami often says, wearing a pair of, let's say, green glasses and assuming that the world is green without being aware of the fact that the world appears green because we have worn green glasses. We're not aware of the fact that we are looking at the world through our own green set of green glasses. But then the solution in this case is to play the devil's advocate. It's to cross-examine and cross-question the mind. If there is any trace of defensiveness, or if the mind tries to give a long, concocted, convoluted justification for the judgment, or if deep down within there is some restlessness, some talking going on inside, then we can be sure that there is surely some judgment involved. But the solution is also, on the other hand, very simple. And the solution is only to observe. Because the mind is like a child. When the child knows that it is being observed, it gives up the thought of doing a mischief. The mind is exactly like a child. Observe and don't react. Emptying the teacup of the mind is the first requisite to discovering our true nature. And that is the third part of this Antaryagnam, discovering the true nature. How do we overcome the mistaken belief of what we think we are? Narada once asked Vishnu the meaning of Maya. So Vishnu smiled and said, I'll tell you, Chiptanu. So once during their celestial rounds, Vishnu was thirsty and he asked Narada to fetch him a glass of water. Narada promptly went to earth, knocked at a door, seeking water. A young lady opened the door. Not only did she get a glass of water, along with it some courtesy. Courtesy turned to hospitality, hospitality turned to generosity. One thing led to the other. An hour passed thus, a day, a week, a month, and very soon Narada forgot the very purpose of his visit. Eventually, he fell in love with the lady, married her, had children, started a very profitable business, accumulated lot of wealth, property, possession, roti, kapda, makan, bandwidth, everything. And if anybody else other than God had been the author of this story, it would have ended, as they say, and they lived happily ever after. But alas, God was the scripter. One fine day, there was a big flood, a holocaust, and everything that Narada had was swept away. His wife, his children, his property, his possessions, his cattle, everything that he had was completely swept away. One moment he had all of this, the next moment he had nothing. As Kabir says, Do din ka jag mein mela sab, chala chali ka khela re. Do din ka jag mein mela sab, chala chali ka khela re. कोई चला गया कोई जावे कोई गठरी बांध सिधावे कोई चला गया कोई जावे कोई गठरी बांध सिधावे कोई खड़ा तैयार अकेला रे कोई खड़ा तैयार अकेला रे चला चली का खेला रे खेला रे खेला रे दो दिन का जग. Out of utter despondency, Narada cried out to the Lord, Lord, why did you do this to me? In classic, why do bad things happen to good people style? And in the silence between the strokes of thunders, he heard the soft voice of Vishnu. Narada, 12 hours have passed. You haven't still got me the glass of water. With all the pain and anguish, he cried out to the Lord, Lord, 12 years have passed. So much has happened. And you say 12 hours? Vishnu said, Was it not you who asked me the meaning of Maya? That is the power of Maya or mind identification. So what is the solution? Swami says, mind is like a lock. Turn it inward, bliss and heaven. Turn it outward, misery and hell. A samurai, a warrior, once went to a Zen master and asked the master, "Master, where is heaven and where is hell?" Now, all these great Zen masters and the Sufi mystics have a unique way of teaching. They create a situation and allow the lesson to unfold on its own. Swami did that and continues to do that. Case study methodology, live case study. So the master looked at the samurai and said, "Sure, my son, I will tell you, but tell me who you are." So the samurai promptly introduced himself with all his accomplishments of war and battle, all the titles that he had won. He introduced himself. The master, after a pause, said, "I'm sorry, my son, with all your achievements and accomplishments, you're after all a soldier. I don't think you are capable of receiving such high truths from me." Angered at this reply of the master, the samurai was ready to draw out his sword from the sheath. When he looked at the master and heard the words, "Here is hell, my son," in that instant he realized what a profound teaching, what a great man sat in front of him, and he bowed down in all humility and reverence to the master when he got the answer to his second question, "Here is heaven, my son." Both are within, Swami says. And so is our treasure. Swami tells us the story of this old lady who was searching for the needle that she lost in her house outside in the street because there was light in the street. Until a young boy went to her and said that you must take the lamp to the house and search for the needle because it is the house where you lost the needle in the first place. That is the essence of the song of Kabir.
Neharava hamkana bhave, hamkana bhave. Neharava, neharava, neharava. Sai ki nagari parama ati sundara, ati sundara. Jahan koi aahe na jave, jahan koi aahe na jave. Neharava, neharava, neharava.
So what is the way to discover our true nature? Swami has given a simple recipe, a simple mantra for it. It is self-assertion. So hum, as Swami would say in his inimitable style. Because the spiritual path is really a self-fulfilling prophecy. Yad bhavam tad bhavati, Swami says. As you think, so you become. It is not without reason that in each and every discourse of his, Swami addressed all of us as Divyatma Swarupulara. It cannot be without reason. Perhaps with the faint hope that somewhere along the way, we would all truly assert our divine nature and live up to that word, Divyatma Swarupulara. The more and more we begin to discover our true nature, the more the mind and the ego will be absent and the less we will be in our mind. So let us undertake this Antar Yajnam by asking our mind, which has wandered away into this distant arena where it is an alien and a stranger and is subject to misery and suffering, to come back to its very own home.
Chal re man apne dham, chal re man अपने धाम, चल रे मन अपने धाम, चल रे मन अपने धाम। इस जग में परदेश है बंदे, इस जग में परदेश है बंदे, भटक रहा क्यों सुबह और शाम, भटक रहा क्यों, चल रे मन अपने धाम, चल रे मन अपने धाम, चल रे मन, चल रे मन, चल रे मन, चल रे मन, चल रे मन।
जय साई राम।
On the behalf of all present, I would like to thank Dr. Subhash for sharing such intimate experiences with Swami, weaved with the beautiful anecdotes. It is with great humility and a sense of privilege that I introduce the final speaker for this evening, Dr. Medhasani Mohan Garu. Dr. Mohan is an erudite scholar in Telugu and Sanskrit. He was awarded the MA degree from the Sri Venkateshwara University and subsequently received his PhD from the University of Madras. Dr. Mohan has got several publications to his credit. He has been conferred upon numerous prestigious titles: Balavadhani, Sahajavadhani, Avadhana Ratna, Avadhana Saraswati, Shatavadhana Sarvabhauma, Shatavadhana Kirti Kaumudi, Sahasravadhana Brahma. These are just to name a few. He is also a recipient of several awards and honors, such as the Millennium Award, Ashtadiggaja Award, the Sri Kalapurna Award. He has performed more than 600 Sahasravadhanams. He has also performed Shad Gunita Avadhanam for the first time in the history of Telugu literature. He has also performed Dashagunita Avadhanam for the first time also in the history of Telugu literature. He has also performed Sahasrana Dhanam for the first time in Telugu literature. He is currently the director for the Anumacharya project, the Alvar Divya Prabandha project, Srimad Bhagavata project at TTD. He is also the Asthana Pandit of the Ahobila Mutt. Please welcome the highly illustrious Dr. Medhasani Mohan, who will be speaking to us on the topic Saundarya Lahari. Dr. Medhasani Mohan.
శ్రీమన్ మనోజ్ఞ మధురాంచిత హాస భాస బ్రహ్మాండ దీప్త పరిదీప్త యశో వికాస లీనోరు సాగర తరంగ దృశైకభూష శ్రీ పుట్టపర్తి పరమేశ్వర పాహి పాహి. జన్మాద్యస్య యతోన్వయాదిత రతశ్చార్థేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధాంనాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ప పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో శ్రీ సాయి భగవాన్ పవిత్ర సన్నిధిలో సదస్సులై ఉన్నటువంటి మీ అందరికీ, భక్తులందరికీ, భాగవతులందరికీ నా యొక్క ప్రణామాంజలు సమర్పిస్తున్నాను. అవతారమూర్తి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి శ్రీ సాయి భగవాన్ సన్నిధిలో నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అవకాశం నాకు ప్రసాదించినటువంటి పెద్దలు, సనాతన భాగవత సమాజ నిర్వాహకులు, ఆ పెద్దలందరికీ కూడా ప్రప్రథమంగా నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. శంకర భగవత్పాదుల వారు లోకానుగ్రహార్థం ప్రసాదించినటువంటి సౌందర్య లహరి, ఆ అంశం పైన నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీకు మనవి చేస్తాను. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు, ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, ప్రకృతి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మనకు సుందరంగా కనిపిస్తాయి, కొన్ని మనం చూడటానికి అంత ఇష్టపడం. బాగా అందంగా ఉంది అనే అంశాన్ని ఇంకా కాసేపు చూడాలి అనుకుంటాం. అయితే నిజమైనటువంటి అందము, నిజమైనటువంటి అందచందాలు, సౌందర్యం ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశం పైన మనం ఎంతో అంతర్మథనం చేస్తే తప్ప అటువంటి తత్వము, మహత్వము బోధపడదు. మహాభారత యుద్ధంలో 10 రోజులు యుద్ధం జరిగింది. భీష్ముల వారు అంపశయ్యను అలంకరించారు. 11వ రోజు ద్రోణుడికి పట్టాభిషేకం చేసి సేనాపతిగా కౌరవులు సన్నద్ధమైనారు. పాండవులు యుద్ధానికి వస్తున్నారు. ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రగాండివధరు తేజోమయాకార వైభవులై విక్రమ కేళికా సరసిలో భాషించు హంసంబులై ఠవణింపంగని రాజు మానసవ వేట్కందప్పి నిర్వేదనం. మహాకవి తిక్కన్నా అది నిజమైనటువంటి సౌందర్యం. మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని సౌందర్యాలు బలవంతంగా చూడవలసి వస్తుంది. అది భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి విశేషం. 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత 11వ రోజు శ్రీకృష్ణ భగవానుడు సారథ్యం వహిస్తూ అర్జునుడు యుద్ధరంగానికి వస్తూ ఉంటే ఆ అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి, ఆ రథాన్ని చూచి దుర్యోధనుడు అనుకున్నాడట మనస్సులో. ఆయనతో పాటు కౌరవ సైన్యంలో ఉన్న కొంతమంది వీరుడు ఏమని, 10 రోజులు యుద్ధం చేశారు కదా వీళ్ళు, 11వ రోజు యుద్ధానికి వస్తూ ఉంటే ఏమాత్రము కొంతైనా సరే ఆ వైకల్యం కనపడడం లేదే, కనీసం ఆ గుర్రాలలో కూడా, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాల్లో కూడా ధవళాస్వంబులభూని ధవళ ధవళమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వెలుగుతో ఆ గుర్రాలు ప్రకాశిస్తున్నాయి. ప్రథమ దివసం ఎలా యుద్ధానికి వస్తూ ఉంటే ఆ గుర్రాలు ఎలా ఉన్నాయో 11వ రోజు కూడా అలాగే ఉన్నాయి. అది భగవత్ సంకల్పితమైనటువంటి సౌందర్య లక్షణం. అది ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా, ఆ హనుమధ్వజము మధ్యాహ్న మార్తాండబింబంలాగా కనిపిస్తూ ఉందట. వెక్కసమై చూడటానికి దుస్సహమై ఉంది కౌరవ సైన్యానికి. కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్ర గాండివధరు, చక్రి చక్రి గాండివధరు, చక్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, గాండివధరుడైనటువంటి అర్జునుడు తేజోమయాకార వైభవులై, వారి తేజస్సు ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఆ తేజస్సు ఒక వైభవంగా ఉంది, ఆ తేజస్సే ఒక ఐశ్వర్యంగా ఉంది. అటువంటి తేజోమయాకార వైభవులై ఎలా ఉన్నారంటే కృష్ణుడు, అర్జునుడు విక్రమ కేళిక సరసిలో భాషించు హంసంబులై, విక్రమము వీరరసము అనే సరస్సులో అలా విహరించే రాజహంసలాగా ఉన్నారట. ఠవణింపన్ అలా ప్రకాశిస్తూ ఉంటే చూచి రాజు మానసము వేట్కందప్పే దుర్యోధనుని మనస్సులో కొంత విషాదం అలముకున్నది. తన మనస్సుకు ఇష్టం లేకపోయినా సరే ఆ సౌందర్యాన్ని కాసేపు చూచాడు ఆయన. ఎటువంటి సౌందర్యం అది? ధవళాస్వంబులవూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రి గాండివధరు తేజోమయాకార వైభవులై. భారతీయ ఆర్ష సంస్కార వైభవం ఎటువంటిదంటే శంకర భగవత్పాదుల వారు ప్రబోధించినటువంటి ఆ సౌందర్య లహరి యొక్క లక్షణము భారత భూ ప్రజాహృదయ పంకజములు వికసించి ఆర్ష సంస్కార విశేష సౌరభము సర్వ దిగంతములందు బర్వ ఆధారము నీవే కావున సుధా రసధారణ మాదు జిహ్వ సంచార మునర్పుమా జనని శారద నిరదమూర్తి భారతి. నిజమైన సౌందర్యం వాక్ సౌందర్యం, వాణీ సౌందర్యము, అంతఃసౌందర్యము, శబ్ద సౌందర్యము, భావ సౌందర్యము. ఆ భావ సౌందర్యాన్ని శబ్ద సౌందర్యాన్ని కాళిదాసాది మహాకవులు రచించారు. ఆ సౌందర్యమే అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరి, జడానాం చైతన్య స్తవక మకరంద శృతి ఝరి, దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర పునరిపు వరాహస్య భవతి. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరు మూడో శ్లోకంలో చెప్పారు, అవిద్యను అంతము చేసే మహాసౌందర్యం కలిగిన ఓ తల్లి, విద్య అనే అమృతాన్ని ప్రసాదించే ఓ జగన్మాత అనుగ్రహించు. అజ్ఞానం అంటే దారిద్ర్యం మరొకటి లేదు. దరిద్రాణం చింతామణి జన్మ జలధౌ నిమగ్నానం దంష్ట్ర మురలిపు వరాహస్య భవతి. సృష్ట్యాదిలో ఈ భూమి అంతా కూడా మరి సముద్రంలో మగ్నమైపోతూ ఉంటే ఈ భూగోళాన్ని, ఈ భూమండలాన్ని తన దంష్ట్రాగ్రంపై నిలిపి యజ్ఞవరాహమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సుస్థితం చేశాడు అంతరిక్షంలో అని మనకు మన వాంగ్మయం చెప్తూ ఉంది. ఏ విభుడి చరాచర సమేత మహీతల మబ్ధి లగ్నమైపోవగా కోరచే వెలికిబుచ్చి దంష్ట్ర జలధర నిమగ్నానం దంష్ట్ర మురరివు వరాహస్య భవతి అన్నట్టు కోరచే వెలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడు ఆ దేవుడు సర్వతోమయుడు దివ్యుడు మాకు ప్రసన్నుడయ్యుడు అని. అటువంటి ఆ ప్రసన్నత ప్రకాశము సమ్మేళనమైనటువంటి మహాసౌందర్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అవిద్యను అజ్ఞానాన్ని అంతం చేసే దీప్తి సౌందర్యము, అంధకారాన్ని నశింపజేసే వెలుగు సౌందర్యము. ఆ వెలుగు అర్జునుల్లో ఉంది, అర్జునుని యొక్క రథంలో ఉంది, అర్జునుని రథాన్ని కట్టిన గుర్రాల్లో ఉంది, అర్జునుని సారథ్యం చేస్తున్న దేవదేవుడే వెలుగే తానైనటువంటి వాడు కాబట్టి ఆ వెలుగును కాసేపు ఇష్టం లేకపోయినా సరే సుయోధనుడు చూచి ఆనందించేవాళ్లు భాగవతులు. భగవత్ సంబంధమైనటువంటి మహాసౌందర్యాన్ని చూచి ఆనందించేవాళ్లు భాగవతులు. చూచి మనసులో ఏదో విషాదం పొందేవాళ్ళు అది రాక్షసత్వము. మనలో ఉన్నటువంటి అవిద్యను అజ్ఞానాన్ని రాక్షసత్వాన్ని పారద్రోలితే తప్ప నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో మనకు బోధపడదు. శరజ్యోత్స్నాశుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికరాం పుస్తకరాం. గ్రంథాంతర్గతమైనటువంటి కాళిదాసాది మహాకవులు ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగారు. జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సమ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాధనారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే. అటువంటి సుదీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి వాక్ సౌందర్యంతో మహాకవి కాళిదాసు దేదీప్యమాన దేవీ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోగలిగాడంటే ఆయన ఆ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోదగిన రీతిలో వాంగ్మయ తపస్సు చేశాడు. వాంగ్మయ తపస్సు చేశాడు కాబట్టి ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగాడు. అలాగే వ్యాస మహర్షి గారివ్వండి, వాల్మీకి మహర్షి, మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ. చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి వాల్మీకి మహర్షితో అన్నాడట. వాల్మీకి మహర్షికి ఇత పూర్వ మనసులో ఎప్పుడూ కలిగినటువంటి ఒక మధురానుభూతి కలిగింది. ఏదో ఒక వాక్ ప్రవాహం మనసులో ప్రవహిస్తున్నటువంటి రసానుభూతి కలుగుతూ ఉంది. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి, అయ్యా ఇత పూర్వం ఎప్పుడూ పొందినటువంటి మధురావస్థ మధుర రసానుభూతి నీకు ఎలా కలుగుతూ ఉంది? నీ హృదయంలో, నీ హృదయ పద్మంలో సరస్వతి ప్రతిష్ఠితమైనది. ఎందుకు? శ్రీమద్ రామాయణం లోకానికి చెప్పడానికి ఆ సరస్వతి వచ్చి నీ మనసులో కూర్చున్నది అని చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు. అటువంటి సౌందర్యం కోసమే జీవులు తపించాలి. ఆ సౌందర్యం కోసం తపించినటువంటి వారు మహాభాగవతులు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖశివునక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ట, విభీషణాదీన్, అటువంటి మహానుభావులంతా, హనుమదాదులంతా కూడా ఆ మహాసౌందర్యాన్ని సాక్షాత్కరించు చేసుకుని ఆ వెలుగులోనే అంతర్ముఖీనమైనటువంటి తపస్సు చేసి ఆ దీప్తిని దర్శించగలిగారు. అదే సౌందర్య లహరి. లహరి అంటే తరంగం. తరంగాలు మనం సముద్ర తీరంలో నిలుచుకున్నామంటే ఒక తరంగం పైన ఒక తరంగం, ఒక తరంగం పైన ఒక తరంగం వస్తూనే ఉంటాయి. ఆ తరంగ విన్యాసాన్ని చూడడం కూడా మనకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ తరంగ విన్యాస వికాస లక్షణం అన్నది శబ్ద ప్రవాహంలో ఉన్నది, భావ ప్రవాహంలో ఉన్నది, మహాకవుల యొక్క ఆలోచన ప్రవాహంలో ఉన్నది అని మన ఆర్షేయ వాంగ్మయం అంతా కూడా నిరూపిస్తూ ఉన్నది. భారతీ వధూటీ తపనీయ గర్భ నిఘటీ భవధారణ పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మద ప్రభాపాత సుధా ప్రపూర్ణ బహుభంగ గుమంగుమ గుంగుమర్భటీ జాతక తాళ యుగ్మ లయ సంగతి మించు విపంచికా మృదంగా తతతేహి తత్తహిత హాది ధనంధన ధాన దింధిమి వ్రాత నయానుకూల పదవారి కుహుద్వా హారికింకిణి నూతన ఘల్ఘలాచరణ నూపుర జడ ఝళీమరంద సంఘాత వియద్ధునీ చకచక వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవాహార సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున చల్లవలెన్ మనోహర ద్యోతక గోస్థనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రహారాతి రసప్రసార రుచిర ప్రసరంబుగా సారే సారే కున్. ఇది శబ్ద ప్రవాహము అంటే వాక్ ప్రవాహము, భావ ప్రవాహము. శబ్ద ప్రవాహము అంటే అల్లసాని పెద్దనగారు అలనాడు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో సింహావలోకనం ఉత్తరమాలికను చెప్పే సందర్భంలో ఆయన చెప్పినటువంటి సుదీర్ఘమైన ఉత్తర మాలికలో నేను కొంత భాగాన్ని మీకు మనవి చేశాను. అంటే ఆ ప్రవాహం ఎలా ఉంటుందో శ్రవణేంద్రియం ద్వారా మన హృదయానికి ఆస్వాదించినామంటే ఆ ఆస్వాదనలో ఎంత ఆనందం ఉన్నదో అదే సౌందర్య లహరి, అదే భావ ప్రవాహ లహరి. ఆ భావ ప్రవాహాన్ని మనం కోరుకోవాలి. ఆ భావ ప్రవాహాన్ని కోరుకున్నారు, ఆ కోరుకున్న వాళ్లంతా, ఆ సాక్షాత్కారం పొందిన వాళ్లంతా కృతార్థులైనారు. ఆ కృతార్థత కోసమే జనన మరణ ప్రవాహంలో ఎన్నో జన్మలు గడిచిపోతాయి. ఏదో ఒక జన్మలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నట్టు మనం ఆ చైతన్య స్పృహ పొందగలగాలి. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన గొప్ప అవధాని. వారు దేవీ వరప్రసాదులు, సాక్షాత్తు ఆ దేవి యొక్క ఉపాసనలో ఆ తపస్సులో పండిపోయినటువంటి మహానుభావుడు. ఆయన మరి తెలుగువారి దురదృష్టమేమో, ఎక్కువ కాలం ఆయుర్దాయం లేకుండా పెద్ద కీర్తి ప్రతిష్టలు రాలేదు ఆయనకు. ఒకచోట అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం ఒకటి ఉంటుంది అవధానంలో. ఏదో ఒక అంశం గురించి అడిగి అవధాని ఆలోచనను దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ మహానుభావుడు ఈ మహాకవిని అడిగాడు, ఏమండి వాల్మీకి మహర్షి అంటారు, వ్యాస భగవాన్ అంటారు, మరి వాళ్ళని కౌలు అనరు పండితులు అనరు, మహాభారతం చెప్పారు రామాయణం చెప్పారు, వాళ్ళు కౌలు గారా పండితులు గారా అని అడిగాడట. అయ్యా నాన్ ఋషిః కురుతే కావ్యం, మహర్షి అయిన వాడే మహాకవి కాగలడు, కాబట్టి వాళ్ళ భగవానన్నా మహర్షులన్నా మరి అందులో కవితత్వం ఉన్నదని అర్థం చేసుకోవాలి కదా అని సరసంగా సమాధానం చెప్పారు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు. ఆయన అప్పటికీ ఊరుకుండలేదు. ఒక్కోసారి అప్రస్తుత ప్రసంగం అధిక ప్రసంగం అవుతుంది. ఆయన ఏమన్నా అంటే, సహజంగా కవిత్వం చెప్పేవాళ్ళు పండితులు గారండి, పండితులు కౌలు గారు, కానీ కవిత్వం వేరు పాండిత్యం వేరు అంటుంటారు. సంస్కృతంలో ఒక సామెత కూడా ఉంది, పాండిత్యహీన కవయోభవంతి అని ఏదో చెప్పాడు. అయితే అప్పుడు ఆయనకు కోపం వచ్చింది, వీరరాఘవ శాస్త్రి గారికి కోపం వచ్చి, అయితే వ్యాసాది మహాకవులు పండితులు కవులు కారా, నన్నయాది మహాకవులు పండితులు కవులు కారా అని ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఒక మాలిక ఆసుగా ఆ భావోద్వేగంలో, ఆ కోపోద్వేగంలో, ఆ భావోద్రేకంలో ఆయన ఆశ్చర్యగహ్వరం నుంచి ఒక అమృత ప్రవాహం విరువడింది. వ్యాసుండన్న పురాణ వక్త అతడా పాండిత్యహీనుండు, వాగ్వ్యాసంగుండగు భట్టభానుడు అతడా పాండిత్యహీనుండు, ఇక భాసుండన్న మహాకవీశుడు అతడా పాండిత్యహీనుండు, దేవీ సంపూర్ణ దయానులబ్ధ కవితా విద్యోదితోద్యశ శ్రీ సంపత్ పరిపూరితాఖిల దిశా సీమంతినీధౌతరు గ్వాసుండై నవ నాటకోదిత కవి త్వామూల్య సౌశీల్య శోభా సంభూతుడు కాళిదాసుడు అతడా పాండిత్యహీనుండు, శత్రుపండిత గజగ్రీవాగ్ర జాగ్రణ్మద గ్రాసంగ్రాహ విలంఘ్యమాన విచల కంఠీరవుండై కృతిన్యాసం బద్ధుతరీతి చేసిన జగన్నాథుండు నానా కళాభ్యాసం ఉండిన శివుండు ఆకవ్యకో పాండిత్యహీనుండు వాణి సందేశ నటాయమాన రచనా నిర్నిద్ర భద్రాసనుండై సత్తాస్వ మహాకులాభరణ రామానంద కావ్యామృతం వే సంధించిన వామలూరు భవ కావ్యేశాను విద్వద్వచోభ్యాసం బాదిమకీర్తిగాంచే అతడా పాండిత్యహీనుండు ప్రాసంబన్నను ప్రాసమై యతియనన్ భార్యా సుతాప్తాది సౌఖ్యా సంభావ్య మహాప్రయాసమై పద్యంబన్న దుర్భేద్యమై గాసింజందిడి వారినట్లుడిచి సంకల్పార్థపున్ కల్పనల్ వాసంతద్రుమ పల్లవోపచత దివ్యద్గాత్ర మాధ్యత్పికి భూ సంక్షిప్త కళా ప్రబోధిత పికా మోఘాను రాగార్ద్ర నీలా సంసృష్టికి మేళకర్తయ్యి పల్కంజూచు వాగీసు మేధా సంసారమే శస్వదున్నత రసోత్తంస ప్రశంసోదయ ప్రాసంగ్యంబగు శబ్దశిల్పము మహాబ్రహ్మాండ పారంపరి ధీ సంసర్గకు మార్గదర్శకము కుస్తీకి ఢీకొందువా నీ సంసారపు గుట్టు లోదలచి వందేయంచు వాకుందువా అని 70 పాదాలు శార్దూల మాలిక చెప్పారు. మహానుభావుడు వ్యాసాది మహాకవులు వ్యాస వాల్మీకాదుల నుంచి పేర్కొంటూ వారి వారి వాంగ్మయ తపో విశేషాలు పేర్కొంటూ అటువంటి వాళ్ళని కౌలు పండితులు కాదనడం ఎంత అజ్ఞానం నాయనా అని హెచ్చరిస్తూ ఆ మహానుభావుడు చెప్పాడు. చెప్తే ఈ అప్రస్థ ప్రసంగులు పాదాక్రాంతులై, స్వామి మిమ్మల్ని కవ్విస్తే మీరెంతో భావోద్వేగంతో సుదీర్ఘ సమాసభూయిష్టమైనటువంటి కవిత్వం చెప్తారని నాకెవరో చెప్పారు, అలా కవించే ప్రయత్నం చేసి నేను సఫలీకృతం అయినట్టే కదా అనుకున్నాడట ఆయన. అది కూడా ఒక భావోల్లాసం అన్నది సరస్వతీదేవి యొక్క తపస్సులో సరస్వతి సాక్షాత్కారంతో కలిగే ఒక రసానుభూతి, ఒక శబ్దానుభూతి అది. మహాకవి కాళిదాసు గురించి తెలియని వారు ఉండరు. భోజరాజు గారికి కాళిదాసు గారంటే ఎందుకు అంత అభిమానం అంటే ఆ మహాకవి ఆ వాంగ్మయ తపస్సులో పరాకాష్ఠ పొందినటువంటి మహానుభావుడు. మహాకావ్యాలు చెప్పడం చేతగాని, ఝటితి స్ఫురణం చేతగాని, సద్యస్ఫురణం చేత చమత్కార బంధురమైనటువంటి ఆ భావార్థములు శబ్దము భావాన్ని సమ్మేళనం చేయడంలో కాని కవిత శిల్ప కల్పనలు ఆవిష్కరించడంలో ఆ మహానుభావుడు అందివేసిన చేయిగా భోజరాజు గారికి నచ్చాడు కాబట్టి భోజరాజు గారు ఒక్కరోజు కూడా కాళిదాసు చూడకుండా ఉండలేడట. అలా ఉన్నప్పుడు భోజరాజు గారికి హఠాత్తుగా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఈ మహాకవికి నేనంటే ఎంతో ఇష్టము, నన్ను ఎంతో ఎప్పుడూ ప్రశంసల్లో ముంచెత్తూ ఉంటాడు, నా గురించి గొప్ప కవిత్వం చెప్తూ ఉంటాడు. అటువంటి ఈ మహాకవి ఒక్కసారి భోజరాజు మరణించాడు అన్న వార్త విన్నాడంటే ఆ విషాదంలో ఎంతో గొప్ప కవిత్వం రాస్తాడు కదా ఈయన, కానీ నాకు ఆ కవిత్వం వినే అదృష్టం లేదు కదా, ఎందుకంటే ఈయన మరణించిన తర్వాత ఆ కవిత్వం ఎలా వింటాడు అని భోజరాజు గారు మనసు ఉండలేక కాళిదాసు అడిగారు. మహాకవి ఒక్కసారి భోజరాజు లేడు, ఆయన దివంగతుడైనని భావిస్తూ ఏదన్నా మీరు చెప్పండి అని. ఇది చిత్ర విచిత్రమైనటువంటి పరీక్ష స్వామి, నేను ఈ పరీక్షలకు తాళలేను, మీరు స్వప్నావస్థలో కూడా అటువంటి ఆలోచన మీకు రాకూడదన్నాడు కాళిదాసు. మీరు రాజులైతే మేము కవిరాజులం, మేము ఆజ్ఞాపిస్తున్నాం అన్నాడు. ఓ, కవిరాజులు ఆజ్ఞాపిస్తే మహారాజులు ఆజ్ఞాపించలేరా, అలా అనుకుని కవిత్వం చెప్పమని నేను ఆజ్ఞాపిస్తున్నానని మళ్లీ అన్నాడు మహారాజు. నేను మహారాజు ఆజ్ఞను కూడా తిరస్కరిస్తున్నానని కాళిదాస్ అన్నాడు. రాజాజ్ఞ తిరస్కరిస్తే శిక్ష ఏమిటో మీకు తెలుసా అన్నాడు. తెలుసు మహారాజా, మరణశిక్ష లేదా దేశ బహిష్కారం, రెంటికి సిద్ధంగా ఉన్నా, మీ ఇష్టం, ఏదైనా విధించండి అన్నాడు. అంత మహాకవికి మరణశిక్ష ఎలా విధిస్తాడు, మనసొప్పలేదు, దేశ బహిష్కారం అన్నాడు. దేశం వదిలి వచ్చేశాడు కాళిదాసు, వెళ్లిపోయాడు. కానీ కాళిదాసు చూడకుండా భోజరాజు గారు ఎంతకాలం ఉంటారండి, ఎంతో కాలం ఉండలేకపోయాడు. కొంతకాలం జరిగింది, పాపం భోజరాజు గారికి రోజు దైనందిన వ్యవహారాలు కూడా చేయలేకపోతున్నాడు కాళిదాసు లేనందువల్ల. ఏమీ తోచడం లేదు, గడ్డం పెరిగిపోయింది, వేషం మారిపోయింది, వేషభాషలు మారిపోతున్నాయి. కాళిదాసు మహాకవిని వెతుక్కుంటూ బయలుదేరాడు భోజరాజు. కొంతకాలానికి ఏదో ఒక ప్రాంతం చేరాడు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నాడు కాళిదాసు. ఆయన కూడా వేషభాషలు మారిపోయింది, ఒకరినొకరు గుర్తుపెట్టుకునేస్తున్నారు లేరు. కానీ కొంత సమయానికి సంభాషణ జరిగేసరికి భోజరాజు గారు కాళిదాసు గుర్తుపట్టారు. ఓ, మన కాళిదాసు ఇక్కడ దొరికాడు, మనకు గుర్తుపట్టాడు. కానీ మహాకవి మనస్సంతా కూడా సరస్వతీదేవికి అంకితమై ఉన్నందువల్ల ఈ బాహిరమైన జగత్తంతా విస్మరించి ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైనటువంటి ఆ జగన్మాత యొక్క మహాసౌందర్యాన్ని నేను చూసుకోవాలని ఆయన భావ సమాధిలో ఉన్నాడు కాబట్టి ఈ రాజుగారిని గుర్తించలేదు. అడిగాడు, ఏమండి మీరెక్కడి నుంచి వస్తున్నారు, బాటసారులుగా ఉన్నాడే అని కాళిదాసు భోజరాజును. నేను ధారానగరం నుంచి వస్తున్నానండి అన్నాడట. అంటే భోజరాజు పరిపాలించే నగరం ధారానగరం, అక్కడి నుంచి వస్తున్నానన్నాడు. ఓ అలాగా, అయితే మీరు మా భోజరాజు గారిని చూశారా, వారి యోగక్షేమాలు కాస్త నాకు చెప్తారా అన్నాడు. దొరికాడరా మహాకవి అని కనుకొని వెంటనే భోజరాజు అన్నాడు, ఇంకా ఎక్కడ భోజరాజండి, ఆయన ఎప్పుడో పోయాడు చూడ, ఆ విషాదం చూడలేకే వచ్చేశారు ఇక్కడికి నేను. ఆయన ఎవరో కాళిదాసు వెళ్లిపోయాడట, ఈయన మంచం ఎక్కాడట, మనోవేదంతో అంతా అయిపోయింది, పోయాడన్నాడు. అవునా, మహాకవి మనసు ద్రవించింది, ఆయనకు దుఃఖం వచ్చింది, విషాదం పిల్లుబుకింది. ఆయనకు తెలియకుండానే అప్రయత్నంగా ఆస్యగహ్వరం నుంచి ఒక ఆ విషాదంలో ఒక శ్లోకం వచ్చేసింది. అద్యధార నిరాధార నిరాలంబ సరస్వతి పండిత ఖండిత సర్వే భోజరాజే దివంగతే అన్నాడట. భోజరాజు దివంగతుడైతే ఇంకేముంది, ధారానగరం నిరాధారమైపోయింది, సరస్వతి నిరాల ఆలంబన లేకుండా పోయింది, పండితుడు కాదు ఇంకా ఖండితుడే అందరూ కౌలంతా. భోజరాజే దివంగతే అన్నాడట. ఎదురుగా ఉన్నవాడు భోజరాజే కదా, కిందపడి గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. ఎందుకంటే ఈయన వశ్యవాక్కు, వాక్సిద్ధి వాక్శుద్ధి రెండూ ఉన్నవాడీన. వరత్రాస త్రాణ స్ఫటిక హటిక పుస్తక కరాం, శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టు మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయ, ఆ స్థితిలో ఉన్నవాడు ఈ కాళిదాసు. వెంటనే గుర్తించాడు, అయ్యా పడిపోయినవాడు భోజరాజే అని. మహారాజా ఎంత మోసం చేశారు మీరు నన్ను, నాచే ఇటువంటి కవిత్వం చెప్పించుకోవడానికి మీరు అనుకున్నది పంతం నెరవేర్చుకున్నారు కానీ మీరు ఇలా అయినారే అని ఏడుస్తూ కూర్చున్నాడట. ఏమీ తోచలేదు ఆ విషాదంలో. సరస్వతి సాక్షాత్కరించింది తల్లి. ఏమిటయ్యా మహాకవి, నీవు కూడా అంత విషాదం పొందడం, ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకంలో అక్కడక్కడ కొన్ని అక్షరాలు మార్చి అర్థం మారిపోతుందన్నది. తడుక్కున స్ఫురించింది కాళిదాసు. అద్యధార సదాధార సదాలంబ సరస్వతి పండిత మండిత సర్వే భోజరాజే భువంగతే అన్నాడట. ఆయన లేచొచ్చాడు. అంటే కాళిదాస మహాకవి మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్న స్థాయిలో ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు. సమదర్శనుడు, పండిత సమదర్శన అంటారు. రాగద్వేషాలకు అతీతులై ఈర్ష్యాసూయలకు అతీతులై సమదర్శనం స్వీకరించే మహానుభావులు పండితులు. ఆ స్థాయి ఉన్నది కాళిదాసు. కానీ మహాకవి కాళిదాసు కూడా అటువంటి రాగద్వేషాలకు అతీతమైన స్థాయి చేరుకొని కూడా ఈ ప్రకృతి అంతా కూడా మాయ ఆవరించి ఉంది కదా, ఆ మాయ ప్రభావం చేత కొంత అప్పుడప్పుడు తొంగి చూస్తుంది ఆ లక్షణం, భ్రాంతిలో మునిగిపోతారు. కాళిదాసు మహాకవి అమ్మవారితో సాక్షాత్కరించి మాట్లాడుతున్నాడట, సగుణంగా మాట్లాడుతున్నాడు అమ్మవారితో. మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి అన్నదట, కవిర్దండి కవిర్దండి బహుభూతిశ్చ పండిత అన్నదట ఆ తల్లి. కాళిదాస మహాకవి కవి అంటే దండి కవి అయ్యా, పండితుడంటే బహుభూతి అన్నది. కాళిదాసు కోపం చేసింది, నేను ఇంత మహాతపస్సు సంపన్నుడనై వాంగ్మయ మహాతపస్సు నిర్వహించి తల్లిని సాక్షాత్కరింపజేసుకుని ఇంత ఉపాసన చేస్తూ ఉంటే నా సమక్షంలో ఎవరో కవి ఎవరో పండితుడంటూ ఉంది అమ్మ, ఇంతకంటే విషాదం ఏం కావాలని కోహం రండే అన్నాడు కోపంతో. అయితే నేనెవరే రండా అన్నాడు. అమ్మవారు వెంటనే అన్నారు, త్వమేవాహం త్వమేవాహం, నాయనా నేనే నీవు నీవే నేను, నీకు నాకు ఏం భేదం లేదురా, అందుకని నీ గురించి చెప్పలేదన్నది. అంటే కాళిదాసు బుద్ధి చెప్పింది పరోక్షంగా, రే నేను రెండైతేను కూడా రెండవుతావు, జాగ్రత్త రాగద్వేషాలు వహించకూడదు అని. జాగ్రత్త పడ్డాడు, చెంపలు వేసుకున్నాడు, అమ్మా అపరాధం అయింది క్షమించు. రాగద్వేషాలకు అతీతుడైనాడు, ఈర్ష్యాసూయులకు అతీతుడైనాడు. పండిత్ ప్రకృతిలో అణువణువులో తల్లిని చూడడం ప్రారంభించాడు. అణువణువులో జగన్మాతను దర్శించి పులకిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక పండితుడు వచ్చారు మళ్లీ ఆయన దగ్గరికి. ఆ మహాపండితుడు, పేరుకు మహాపండితుడు గాని పాండిత్యం లేదు, అడిగాడట, మహాకవి భోజరాజు గారికి మీ మాటంటే వేదవాక్కు కదా, నన్ను తీసుకెళ్లి మీరు భోజరాజు గారికి పరిచయం చేసి నాకు ఒక మంచి సన్మానం చేయించండి, ఆ నా దారిద్ర్యం తిరిగిపోతుంది, చాలా పేదవాడిని అని అడిగాడు. ఆయన్ను పరీక్షించాడు కాళిదాసు. చూస్తే పాపం ఏమీ రాదు ఆయనకి, ప్రాథమికమైన అవగాహన కూడా లేదు పాండిత్యంలో ఆయనకు. మరి ఇటువంటి వాడిని తీసుకుపోతే భోజరాజు గారి దగ్గర మనకు పరువు పోతుంది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ పండితుడు వదలడం లేదు. కానీ ఇప్పుడు ఈ మహాకవి కాళిదాసు యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, రాగద్వేషాలు లేవు, ఈర్ష్యాసూయలు లేవు, ఒకడు తక్కువ మరొకడు ఎక్కువ అనే భావన లేవు, మరి ఆ పండితుని చూస్తే జాలి కలిగింది, సానుభూతి కలిగింది. నిజమే, ఇతను ఏదో విధంగా మహారాజుతో సత్కరింపజేస్తే తప్పే ఉంది అనుకున్నాడు. ఆయనకు ఒక తరుణోపాయం చెప్పాడు, మహానుభావ మీరు మహాపండితులని మహానుభావులని మహారాజు గారికి చెప్పి సత్కారం చేయిస్తాను, అలాగే మీ అభీష్టం ప్రకారం. అయితే ప్రస్తుతం మీరు మౌనవ్రతంలో ఉన్నారని చెప్తాను, మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే మీరేం మాట్లాడతారో మరి మహారాజు గారు తెలిస్తే నా పైన ఆగ్రహించే అవకాశం ఉంది అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మహారాజు సత్కారం చేస్తే అంతకంటే ఏం కావాలి? అలాగే అన్నాడు. ఆ పండితుడు పరవశించాడు, సంతోషించాడు. ఆయనకు బ్రహ్మాండంగా ఆపాద మస్తకం మహాపండితుడిగా వేషం వేశారు. ఆ రోజుల్లో తలపాగా అంతా ఉండేది కదా, అవన్నీ వేసి తీసుకొని పోయారు భోజరాజు గారి దగ్గరికి. ఆ మహారాజు గారు, ఆయన కూడా స్వతసిద్ధంగా మహాకవి, ఆయనకు పరిచయం చేశాడు, వీరు మహానుభావులు, మహాపండితులు, సామాన్యులు కారండి, ఎంతో పరిశ్రమ చేసినటువంటి మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులు అంతా చెప్పాడు. అలాగా మహాకవి కాళిదాసే వర్ణిస్తున్నాడంటే ఆ మహానుభావుడు ఎటువంటి వాడో అని భోజరాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. తప్పకుండా ఇటువంటి మహానుభావులు సత్కరించాలి, ఇంత మహాపండితుని సత్కరించే అవకాశం రావడం కాళిదాసు వల్ల మనకు సిద్ధిస్తూ ఉందని ఒక్క కోరిక కోరాడు మహానుభావ. అప్పుడు భోజరాజు గారు రామాయణం రాస్తున్నారు. భోజరాజు గారు రామాయణం కూడా ఇప్పుడుంది, ఒక యుద్ధకాండ తప్ప సుందరకాండ వరకు రాశారు ఆయన. ఏ కారణం చేతనో యుద్ధకాండ రాయలేదు ఆయన. ఆ రామాయణం రాయడానికి ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన, సువిశాల మందిరాన్ని. ఆ మందిరంలో గోడలపైన రామాయణానికి సంబంధించిన బొమ్మలన్నీ వేసుకున్నాడు. ఒక్కసారి ఈ మహాపండితుణ్ణి మన రామాయణ మందిరంలో అడుగు పెట్టమంటే బాగుంటుంది, నాకు ఒక ఉత్తేజం కలుగుతుంది కదా అని అడిగాడు. సరే, అడుగు పెట్టడానికి ఏముంది, మాట్లాడే అవకాశం లేదు కదా, మౌనవ్రతంలో ఉన్నామని చెప్పేశాడు కాబట్టి మనకేం రక్షణ ఉంది అని మహాపండితుని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి రామాయణ మహామందిరంలో అడుగు పెట్టారండి. ఈ పండితుడు ఆ బొమ్మలు, అద్భుత శిల్పకల్పనతో కూడినటువంటి ఆ బొమ్మల్ని చూస్తూ లోకమే మర్చిపోయాడు. ఈ పండితుడు వచ్చినవాడు మర్చిపోయి, అక్కడ భయంకరమైన రావణ బ్రహ్మ యొక్క పెద్ద బొమ్మ ఉంది, 10 శిరలతో ఆ రావణ బ్రహ్మ భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి. ఈ పండితుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక రాభణ రాభణ అన్నాడట. అంటే రావణ అనేది కూడా తిరగలేదు వాడికి. రెండుసార్లు అనేసరికి కాళిదాసు చెప్పిన గుర్తొచ్చింది, మౌనవ్రతం కదా అని మౌనంలోకి వెళ్ళిపోయాడు. మహారాజు గారికి ఒక్కసారిగా ఆశ్చర్యం, ఈ మహాకవేమో పొగుడుతున్నాడు ఆయన్ను, మరి ఆయనేమో రావణ శబ్దం కూడా తిరగడం లేదు, రామశబ్దం మాట దేవుడిరుగు, రావణ శబ్దం తిరగకుంటే వీడిని ఏం పండితులు అనుకోవాలి అని ఆశ్చర్యంగా ముఖం చూసి ప్రశ్నార్థకంగా కాళిదాసును చూశాడు. కాళిదాసు మహాకవి తల్లి అణు అణువులో ఉంది కదా, ఆ సౌందర్య లహరి, ఆ భావలహరి, ఆ శబ్ద లహరి ప్రవహిస్తూ ఉంది కదా, ఎంతగా సమర్థించాడో చూడండి. ఆ సమయ స్ఫురణ, ఆ సద్య స్ఫురణయే సౌందర్య లహరి అన్నాడు మహారాజా. వీరు మౌనవ్రతంలోకి వెళ్లకముందు ఇందుని అవన్నీ చర్చించాను చాలా కూలంకషంగా. కుంభకర్ణే భకారోస్తి, భకారోస్తి విభీషణ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, కుంభకర్ణుని పేరులో భకారం ఉంది, విభీషణుని పేరులోనూ భకారం ఉంది, కాబట్టి వీడికి రావణుడికి కూడా ఉండే ఉంటుందంటాడు ఆయన, అది ఆయన అభిప్రాయం. అంటే మహారాజు గారికి ఆశ్చర్యం కలిగింది, ఓహో అంతగా ఆలోచించారా ఆయన, ఇంత రామాయణం రాస్తున్నా నాకే అటువంటి ఊహ రాలేదే అని మళ్లీ ఆ పండితుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ను గొప్పగా సత్కరించి, అంటే ఆ దేవీ సౌందర్యాన్ని, ఆ దేవీ కరుణా కటాక్షాన్ని, ఆ జగన్మాత అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విశ్రుత విహార. ఆ తల్లిని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ మహాకవుల యొక్క భావములు అనే అంబరవీధులలో విహరించే ఒక వెలుగు సరస్వతి, ఆ వెలుగును ఆశ్రయించినటువంటి మహాకవులు ఆ వెలుగులో పయనించి రామాయణం మనకు అందించారు, మహాభారతాన్ని అందించారు, మహాభాగవతాన్ని అందించారు, ఉపనిషత్తులను అందించారు, బ్రహ్మసూత్రాలను అందించారు, కావ్య ప్రబంధ ఇతిహాసాదులు ఎన్నో మనకు అందించారు. అవన్నీ కూడా ఆ వెలుగులో వచ్చినటువంటి ఆ తేజోమయ స్వరూపాలు కాబట్టి, అక్షర జ్యోతులు కాబట్టి అందులో సారాంశాన్ని మనం ఆస్వాదించాలి, ఆ సందేశాన్ని మనం ఆస్వాదించాలి. అవి ఆస్వాదించినప్పుడు మనం కూడా ఆ సౌందర్య లహరిలో నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో, నిజమైనటువంటి ఆనందం ఏమిటో మనకు బోధపడుతుంది. అటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే అందుకే మనకు వాంగ్మయ తపస్సు కావాలి, అక్షర తపస్సు కావాలి, ధ్యాన తపస్సు కావాలి, ఒక అంతర్ముఖీయమైనటువంటి సంస్కార బలం కావాలి. ఆ అంతర్ముఖీన సంస్కార బలం ఉన్నంతకాలం తప్పకుండా మనం ఆ తల్లి యొక్క వెలుగును చూడగలము. హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు, అటువంటి వెలుగును రామునిలో చూచినవాడు ఆయన, శ్రీరామచంద్ర ప్రభువులో ఆ వెలుగును చూచినటువంటి వాడు. మరి భాగవతులు భక్తియుక్తులు అటువంటి మహానుభావుల వెలుగును చూసి పరవశిస్తారు, కానీ ఆ పారవశ్యం దుర్యోధనుడి కలగలేదు. 11వ రోజు కూడా వీడు రథవిలాగా ఉందే, అది ఈర్ష్య, అసూయ ప్రవేశించింది. మనం 11వ రోజుకు మన రథం ఇలా లేదే, 11వ రోజు కూడా వాళ్ళ రథం ఇలా ఉందే అని. శ్రీకృష్ణ భగవానుడు ప్రతిరోజు సాయంత్రం అయితే యుద్ధం పూర్తయిన తర్వాత ఆయన పని సారథ్యం కదా, సారథ్యం చేసే పని ఒప్పుకున్నాడు మహానుభావుడు. గుర్రాలకు గుర్రాలకు ఎక్కడన్నా బాణాలు తగిలింటే తీసేయడం, కడగడం, ఈ పనులన్నీ స్వయంగా తానే చేసుకునేవాడట, అన్నీ తానే చేసుకునేవాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, సేవాభావము. ధర్మరాజు గారికి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, రాజ్యకాంక్ష తీరిపోయింది. అంతవరకు రాజ్యకాంక్ష మనసులో ఉంది, శత్రు సంహారం చేశాడు, ఇక శత్రువులు లేరు, కంటకులు లేరు, నిద్ర బాగా పట్టింది, నిద్రపోయాడు. నిద్ర లేచినాడు, లేచిన వెంటనే స్నానాదులు పూర్తి చేసుకుని అనుకున్నాడట, మా తమ్ముడు అర్జునుడు ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి మా బావగారి దగ్గర భగవద్గీత చదువుకున్నాడు, ఆయన దగ్గర ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు జ్ఞానాన్ని, జ్ఞానం ఒక వెలుగు, ఇక నాకు రాజ్యకాంక్ష తీరిపోయింది కాబట్టి నేను కూడా మా బావగారిని ఆశ్రయించి ఆయన దగ్గర అన్ని చదువుకుంటాను, ఇక నాకు మా బావగారితోనే పని అనుకున్నాడట. అనుకుని ఎక్కడున్నాడు కృష్ణ భగవానుడు చూస్తే అర్జునుడి మందిరంలో ఉన్నాడయ్యా. ఇంకా అర్జునుడి మందిరంలో ఏం పని మహానుభావునికి, ఇంకా చెప్తూనే ఉంటాడేమో వాడికి అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళితే శ్రీకృష్ణ భగవానుడు ధ్యానముద్రలో ఉన్నాడు. భగవంతుడికి ధ్యానం చేయడం ఏమిటండి? శ్రీకృష్ణుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ధర్మరాజు చూసి ఆశ్చర్యం కలిగిందట, అయ్యా మేమంతా మా బావగారు భగవంతుడు కదా అని ఆయన గురించి ధ్యానం చేస్తాం, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ఆ పాదపద్మాలు అర్చించుకుంటాం, ధన్యులవుతాం, కానీ ఈ భగవంతుడు, ఈ కృష్ణ భగవానుడు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడు అర్థం కాలేదే, ఈయన ఇంకో భగవంతుడు ఉన్నాడా, అర్థం కాలేదు ఆయనకి. అక్కడ కూర్చున్నాడు బావగారు ధ్యానంలో నుంచి లేచేంత వరకు కూర్చున్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, చాలాసేపు అయింది. నిన్ననే చతుస్సముద్ర పరివేష్టిత సువిశాల భూమండలానికి పట్టభద్రుడై మహారాజై వద్యమాగదుల కైవారాలతో సామంతుల కానుకలతో పరవశించినాడు. అటువంటి వాడు ఆయన కోసం 2 గంటలు అక్కడ కూర్చో ఉన్నాడు. అది భగవంతుడి కోసం తపన అంటే, మహారాజైనా ఒకటే ఇంకొకడైనా ఒకటే. కృష్ణ భగవానుడు ధ్యానముద్ర నుంచి మేలుకాంచినాడు, మేలుకాంచి ధర్మరాజును చూసి పలకరించాడు. ధర్మరాజు పాదాభివందనం చేశాడు, ఏమిటి బావా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు, నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నాకు అసలు అర్థం కాలేదు, నువ్వు దేని గురించి ధ్యానం చేస్తావు నాకు అది తెలుసుకోవాలి, కుతూహలంగా ఉందన్నాడు. కృష్ణుడు నవ్వుతూ, ఏమిటి బావా కుతూహలం ఏమిటి ఇందులో, భక్తులు భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు భక్తుల గురించి ధ్యానం చేయక తప్పదు కదా, నేనెందుకు ధ్యానం చేస్తాను నా భక్తుల గురించి, నన్ను ఆశ్రయించిన వారి గురించి, వారిని కృతార్థులు చేయాలి కదా, కాబట్టి రోజు నేను మా భక్తుల గురించి ధ్యానం చేస్తుంటాను, నువ్వు ఈ రోజు చూసావన్నాడు. ఆశ్చర్యం కలిగింది, అలాగా బావా, అయితే నేను నీ భక్తుడి, నీ దాసుడే కదా, నీ ధ్యానంలో రోజు వస్తూ ఉంటానా అని అడిగాడట. ఈరోజే వచ్చావు నువ్వు, నిన్నటి వరకు రాలేదు అన్నాడట. అదేమిటి బావా, నేనెంతో నిన్ను నమ్ముకున్నాను, నన్ను కూడా అనుగ్రహించి రాజ్యాన్ని ఇచ్చావు, నేను రాకపోవడం ఏమిటంటే అయ్యా నీ తమ్ములు 4 రోజు వస్తుంటారు నాకు ధ్యానంలో, వాళ్ళకి రాజ్యకాంక్ష లేదు, కోరికలు లేవు, వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించారు యుద్ధం చేసి తప్ప నీకోసం వాళ్ళకి రాజ్యం కావాలని లేదు, కానీ నీకు నిన్నటి వరకు రాజ్యకాంక్ష తీరలేదు, ప్రాథమ్యము ప్రాధాన్యము రాజ్యం కావాలి, తర్వాత నేను, కాబట్టి నువ్వు ఎలా వస్తావు, నీకు ఆ కాంక్ష తీరిపోయిన తర్వాత నన్ను వెతుక్కున్నావు, ఇప్పుడు వచ్చావు కాబట్టి ఈరోజు నాకు కనిపించావు అన్నాడు. అంటే పరమాత్మ కూడా భక్తులలో వెలుగు చూస్తున్నాడు, భక్తులు భాగవతులు పరమాత్మలో వెలుగు చూస్తున్నారు, పరస్పరము భాగవతునికి భగవంతునికి ఉన్నటువంటి ఒక మధురానుభూతి, మధుర అనుబంధం అన్నది, ఆ అనుబంధం నుంచే ఈ మహావాంగ్మయం ఆవిష్కరింపబడింది. భారతీయ వాంగ్మయం అంతా కూడా అటువంటి ఆవిష్కరణతోనే మనకు అందింది. జ్ఞాన ఖడ్గాన్ని తళతళాయమానంగా శోభింపజేసినటువంటి మహాకవులు వారి వారి భావాంబర విధులలో విస్తృత విహారం చేసి ఆ వెలుగును దర్శించి, ఆ వెలుగును రామాయణ రూపంలో ఒక మహాకవిస్తే, మహాభారత రూపంలో ఒక మహాకవిస్తే, మహాభాగవతంగా ఒక మహాకవి అందిస్తే, మేఘ సందేశాది కావ్యాలుగా కాళిదాసది మహాకవులు అందిస్తే, అటువంటివన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ సారాంశాన్ని మనం అంతైనా మనసులో జీర్ణించుకోకపోతే మనం ఆ సౌందర్యాన్ని చూచిన వాళ్ళం కాము. శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, అన్నమాచార్యుల వారి దగ్గర నుంచి ఎందరో ఆచార్య పురుషులు ఆ వెలుగు కోసం తపించారు, ఆ సాక్షాత్కారం కోసం తపించారు. ఒక చిన్న ఐతిహ్యాన్ని మీకు మనవి చేసి నేను నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్ర ప్రభువును చూచి రామాయణం చెప్పాడు, ఆయన అదృష్టం అది. తులసీదాసుకు శ్రీరామచరిత మానస్ రాశాడు, ఆయనకు కూడా రాముణ్ణి చూడాలనే కోరిక కలిగిందట. వాల్మీకి ఏ విధంగా రాముణ్ణి చూడగలిగాడో నేను కూడా సగుణంగలా చూడాలని ధ్యానయోగాన్ని అవలంబించాడు. ఎంతో కాలం తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సులో చిక్కి జీర్ణించిపోయిన శరీరం ఒకరోజు సంధ్యాకాలం అప్పుడే ధ్యాన సమాధి నుంచి మేల్కాంచి నదికి వెళ్లి స్నానం చేసి రావడానికి బయలుదేరాడు. వెళుతూ ఉంటే రాజమార్గంలో ఇరువురు రాజపురుషులు నడిచిపోతున్నారట. రాజులతో మనకి నిమిత్తం ఏముంది అనుకుంటూ నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆ వెళ్లినటువంటి రాజపురుషులే రామలక్ష్మణులు. తెలిసింది ఆయనకి ఎంత తపించాడో. చూడగలేదురా భువన సుందర నిన్ను, త్రయోదశాక్షరామ్రేడిత బద్ధవృత్తి జపమే పరమంబని కోర్కెదీరా. ఈనాడు జపం బెదక్కినది నాకు, తదీయ ఫలం ఉపేక్ష చేయకూడకపోయే అని, నా ఉపేక్ష చేత నువ్వు కనిపించినా నిన్ను చూడకపోయారి, నిన్ను పలకరించకపోయారి అని తపించి కృషించి మళ్లీ సుదీర్ఘకాలం తపస్సులో కూర్చున్నాడట. మళ్లీ ఎంతో కాలం తపస్సులో కూర్చున్న తర్వాత ఒకరోజు సంధ్యాకాలం అదే తంతు మేల్కాంచి నదికి స్నానం అయిపోతున్నాడు. ఈసారి ఆయనకు ఇద్దరు పురుషులు కనిపించారు. ఎవరు? మహమ్మదీయ రాజుల వేషంలో కనిపించారు. తానీషా పక్కన చిన్న మహమ్మదీయ భటుడు. ఎవరో సుల్తాన్లు మనకెందుకు అనుకుంటూ వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి ధ్యానంలో కూర్చుంటే వాళ్లే రామలక్ష్మణుడు. ఇదేమిటయ్యా కనిపించినను పరీక్షిస్తున్నావే, మరతుని నిన్ను హృదయ మండనమో రఘురామ, సర్వమున్ మరతును దేహమున్ మరతు మానసమందున నీవు గాని దొక్క రవము లేని భంగి నవకజ్జల మంజుల దేహ, నీకునై పురపురబొక్కు ఈ సుఖము పోలవురా జగమందు అన్యములు. నీ సౌందర్య సాక్షాత్కారం జరిగేంత వరకు నువ్వు నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా వదలను రామా. కాబట్టి తలపై పిల్ల తెమ్మెరడ తాకున లాస్యములాడు జాడువా కలికితురాయి, అందముగ కట్టిన పాగ వినీల లోచనాంచలముల నుండి జారెడు రసార్ద్ర కటాక్షములు ఎన్ని అందములు గొలిపితివోయి, నా హృదయ కోమలములు త్రుటిమాత్రలో ప్రభు. నాకు కనిపించి నీ చిరునవ్వులు చిందించావు, నన్ను చూచినావు, కాని నేనే పట్టించుకోలేకపోయానే. ఎంత అజ్ఞానంలో ఉన్నాను, ఎందుకు ఇలా మాటిమాటికి పరీక్షిస్తున్నావు నన్ను, నేను ఏం తప్పు చేశానని స్వామి అని ఏడ్చి గగ్గోలు పెట్టి మళ్లీ తపస్సులో కూర్చున్నాడు. మూడవసారి సుదీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకు రాముడు కనపడలేదట, హనుమంతుడు సాక్షాత్కరించాడట. హనుమంతుడు సాక్షాత్కరించాడు. ప్రాసంగ్యత్త కకుభుజావనత సర్వజ్ఞ సమీచీన వాహా సంపాదిత రామకార్య దితిసూహ నిత్యతృప్త స్వతంత్ర సింహారణ క్రోడవక్త్ర తురగాస్య అగ్నిగర్భ మహాత్మ సర్వగ్రహ భీ నివారణ అని ఆ హనుమంతుడు ఎన్నో విధాలుగా ప్రార్థించి, ఇదేమిటి స్వామి, నేను రాముని కోసం తప్పిస్తే మీరు కనిపించినా రాముడిని చూచినట్టే అని ఆనందిస్తే హనుమంతుడు చెప్పాడట, అయ్యా తులసీదాసు, నీవు మహా తపస్సంపన్నుడవు, అందులో సందేహం లేదు. నీ వాంగ్మయ తపస్సు అనన్య సామాన్యమైనది, అందులో సందేహం లేదు. అలనాడు వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్రుడిని చూచి రామాయణం చెప్పాడు, గొప్ప సత్యమే, పరమసత్యం అది. కాని సగుణంగా రాముణ్ణి చూచి ఆయన రామాయణం చెప్తే నీవు అణువణువులో రాముణ్ణి చూచి రామాయణం చెప్పావు. అందుకని సృష్టిలో అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా అణువణువులో రాముణ్ణి చూచినటువంటి నీవు మళ్లీ ఒక వ్యక్తిమాత్రుడుగా భగవంతుని చూడాలనుకోవడం రాముడికి ప్రభువుకు నచ్చలేదయ్యా, అందుకే నీకు కనిపించి కూడా నిన్ను పరీక్షించాడు అని చెప్పాడట. అలాగా, అయ్యో ఇప్పుడు నా కన్నులు తెరుచుకున్నాయి స్వామి, కన్నుల నిండ కారుకొని కప్పిన చీకటులంతరించి ఆ పన్న శరణ్య ముందు గనుపట్టుచునున్నది వెలుగుదారి, సర్వోన్నతమైన నీ మధురబోధను ఉపాసన చేసి సర్వమందున్ నినుగాంచి దివ్య పరితోషముతో వికసించిపోయేదన్ అని ప్రతిజ్ఞ చేశారట. స్వామి నిజమే, నాకు ఆలోచన రావడం ఈ దాసుని యొక్క తప్పేమో, అణువణువులో రాముణ్ణి చూచినటువంటి వాడని ఒక్కసారి గగన భాగానికి చూచాట తులసీదాస్. చూస్తే దృశ్యసే సర్వభూతేషు గగనేషు. ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా శ్రీరామచంద్ర ప్రభు యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంది. ఒక రూపం కాదు, ఎన్నో రూపాలు చూస్తూ ఉన్నాడట. ఆనందానికి అంతులేదు ఆ సాక్షాత్కార భాగ్యం కలిగి ఆ పారవస్యాన్ని పొందినటువంటి ఆ తులసీదాసు సాక్షాత్కార్ అనే పేరుతో ఈ అనుభూతులన్నీ కూడా గ్రంథస్థం చేశాడు శ్రీరామచరితమానస్ తరువాత. అలాగా మన మహాకవుల గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్క గ్రంథం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క శ్లోకం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క అక్షరం కూడా ఒక సౌందర్య లహరి. అన్నమాచార్య వారు 32,000 కీర్తనలు చెప్పారంటే ఒక్కొక్క కీర్తనం కూడా ఒక సౌందర్య లహరి. ఆ దృక్పథంతో, ఆ ధ్యేయంతో, ఆ భావనతో అటువంటి అంశాన్ని గమ్యమానం చేసుకుని మనం అధ్యయనం చేయాలి, వాంగ్మయ తపస్సు కొనసాగించాలి. ఇది సౌందర్య లహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చెప్పడానికే నాకు ఈ సమయం చాలలేదు. మరి 100 శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పాలంటే ఎంత సమయం పడుతుందండి? ఎంతమంది మహాకవులు ఉదాహరించాలి? అంటే జ్ఞానం అనంతమైనటువంటిది, మన ఆలోచనకు పరిధి ఉంది, జ్ఞానానికి పరిధి లేదు, అనంతమైనటువంటిది. అటువంటి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ వాంగ్మయ మహాస్వరూపిణి హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లికా ప్రసూన అసితకంధర సింధురాజినంబర ఘోర గంధబంధనకర గంధలహరి సంతత శివభక్తి సామరస్య జ్ఞాన సారమరంద నిష్యందధార పరమహంసోత్తంస భావభృంగవ్రాత తన్మయావస్థా ప్రధాన కేళి నిఖిల విద్యా రహస్య వాణీ పరాగ పాలి కాపూరి తాఖండ పద్మజాండ పేటి ఇప్పు చంద్రార్థ జుటకోటి జ్యోటిగొల్చద జ్ఞాన ప్రసూన కణిక. ఆ అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసూనాంబికయైనా, భ్రమరాంబయైనా, అలమేరు మంగయైనా, విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషి వర్గహరణేచ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే అని ఆ దేవి చరణారవిందాలకు శరణాగతి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహానుభావులకు మరొక్కసారి నా యొక్క పునః పునః ప్రణామాంజలు సమర్పిస్తూ, ఎంతో శ్రద్ధాశక్తులతో ఆలకించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు సమర్పిస్తూ, ఈరోజు అవతారమూర్తి అయినటువంటి శ్రీ పుట్టపర్తి సాయి భగవాన్ దివ్య సన్నిధిలో ఆ సాక్షాత్కార భాగ్యం, ఆ దేవదేవుని సేవించుకోవడం కూడా ఒక మధురానుభూతిగా మీ అందరికీ మనవి చేస్తూ నేను ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.
Take this opportunity to thank the learned speaker Dr. Mohan Garu for his scholarly exposition, insights and words of wisdom. Swami's discourses have always been a synergy of profundity in meaning and simplicity of words. We are all immensely blessed now to listen to the divine discourse of our beloved Swami.
Shankaracharyulu varu 13 mandi shishyulato గంగానదికి స్నానములకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము క్రింద కూర్చొని డుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
శంకరాచార్య, వన్ డే వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ and he met a scholar sitting under a tree repeating the rules of grammar dukrunkarane.
ఇది పాణిని గ్రామం.
దిస్ రూల్ ఆఫ్ గ్రామర్ ఇస్ ఫౌండ్ ఇన్ ద గ్రామర్ కంపోజ్డ్ బై పాణిని.
పాణిని గ్రామమును ఉచ్చరించడం చేత గొప్ప పండితుడు కావాలడు అని ఆశిస్తున్నాడు.
దట్ పర్సన్ వాంటెడ్ టు బి గ్రేట్ స్కాలర్ బై రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ అకార్డింగ్ టు పాణిని.
ఈ పాండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
శంకర్ హాస్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బై దిస్ స్కాలర్షిప్.
స్వామి, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position.
రాజు నా పాండిత్యాన్ని మెచ్చి అనేక విధమైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
The king, being pleased with my scholarship, will certainly reward me amply.
ఈ బహుమానములు ఎంత కాలం నీవు పెట్టుకోగలవు?
Shankara asked, how long would you possess these rewards?
నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
And he said, I'll go on adding to my desires and get them fulfilled.
శంకరాచార్యులు వారు ప్రశ్నించారు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటుందా?
Shankara has again put this question, after death, would you think of all these desires and the rewards?
పిచ్చివాడ, నీ ఉన్నప్పుడు, అనుభవించినప్పుడు, నీవు గతించిన తర్వాత మూడు కాలములు ఎందుకు నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
అప్పుడు తన దగ్గరికి వెళ్ళి, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం.
Then he said, chant the glory of Govinda, O foolish man, sing his glory.
Samprapte sannite kale, samprapte sannite kale, nahi 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 rachati dukrunkarane.
When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
Who followed you at the time of your birth?
Marinchin tarvata evaru nee venta vastaru?
After death, who would follow you?
Nee venta vacheetundi varu leru, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బోర్న్, నార్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
యు కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యు లీవ్ ఆల్ అలోన్.
అంతా దుఃఖము దుఃఖమని నీవు భావిస్తున్నావు.
యు కన్సిడర్ ఎవ్రీథింగ్ మిజరబుల్.
ఈ దుఃఖము దుఃఖం కాదు,
ఇట్స్ నాట్ సాడ్నెస్ ఆల్ టుగెదర్.
పునరపి జననం పునరపి మరణం.
You are born again and again, you die again and again.
పునరపి జనని జఠరే శయనం.
You go on spending the time within the womb of your mother.
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
You are born time and again, you leave the world.
Bahuduttare krupaya pare prahi murari.
It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and his grace.
Kanuka manavunaku evaru venta raru, evaru venta raledu.
It is not possible for anyone to follow anybody.
నీవు పోయే సమయంలో నీ బంధుమిత్రులు చుట్టూ చేరి లోపలిస్తుంటారు, విచారపడుతుంటారు.
As you leave this world, you'll be surrounded by dear and near who cry.
అందరూ ఏడుస్తున్నారు.
They cry and cry.
కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
This person could reminisce for a moment.
చూచాడు, ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
He stared them all and said, why do you cry?
అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
పిచ్చివారులారా,
you are mad people.
నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
You think that I'm leaving all this wealth that I earned, all my achievements behind.
కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడా మీకే చెందుతుండాలి.
All the property that I leave behind belongs to you.
నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
I'm returning empty handed.
కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
Are you bothered of my plight or my position?
కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థలు మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రం చేయటం లేదు.
యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
So he is a true human if he thinks of himself, his nature.
Nenevaru aneetvanti okka question veskoni dani patti neevu vicharana cheyali.
A true human should put a question to himself, who am I, who am I?
అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
Brahminchi dukkinchetvanti dukkamule,
it is all the sadness of your own making and imagination.
Nee vadanni kattukokamunu nee evaru unnaru,
and whom did you meet even before?
Adanni ninnu vadalipettindi poyin tarvata neeku evaru untaru?
The man, the one he leaves, who will be with you?
Evaru raru,
nobody can,
evaru leru,
in fact none would exist.
Ilanti anityamo ashastramaitvanti okka satyanni pattukoni manu prakulaadutunnam.
We go by this ephemeral, transitory, momentary world.
ఎవరికి వారే యమునా తీరి.
ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
వీ హావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నీడ్.
మన శాంతి మనకు లభించాలి.
వీ షుడ్ ఎంజాయ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
దిస్ పీస్ ఈస్ ప్రెసెంట్ విదిన్ అవర్ హార్ట్.
నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
అన్మైండ్ఫుల్ ఆఫ్ ది పీస్ విదిన్ అవర్ హార్ట్, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
యు కెన్ నెవర్ గెట్ పీస్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
All over the world there is agitation and restlessness.
నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
The peace that you really want is within you.
కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
Today we have forgotten the divinity, the very personification of
బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్యాంతిని నీవు ఆశిస్తున్నావు.
You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
Kanuka neevu ee chintanni neevu maaniveseyandi.
Stop thinking so hereafter.
నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీయందే ఉంటున్నది.
వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్
పీపుల్. కానీ కన్నును ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
Then once you close your eyes, you can't see even one.
కాబట్టి నీవు చూచేదంతా ఏ తనలు? కేవలము అనిత్యము, అశాశ్వతమైన తనలు.
So what all that you see around are just passing clouds, momentary.
ee charma sachyuru undinanta varaku ivanni kanipistuntayi.
You can see them all, the vision, so long there is physical naked eye.
ee charma sachyuru potane ee okka vishayam kodanu ee okka vastu kodanu manaku kanipinchadu.
When once the physical naked eye is non functional, you cannot see any.
Kanuka manaku kannulu moosina techina kanipinchetvanti vastu okkate okate undi.
Whether you open your eyes or close them, you see only one.
అది ఏ దైవత్వము?
That is the divine and the divine.
ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
God has no change whatsoever.
దీనికి ఏ మాత్రము జనన మరణాలు లేవు.
God has neither birth nor death.
జన్మము లేదు, మరణము లేదు.
నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
విత్ భగవాన్స్ బ్లెస్సింగ్స్, ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ద సత్య సాయి మేర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ will now be offering a musical rendition, Sai Nada Varshini, at the lotus feet of our beloved Swami. The program will conclude with bhajans and Mangalarti.
Sri Sai Rao. Music is my food. As our dearest master, Gana Vilula, Bhagwan, Sri Satya Sai Baba says, it has such vibrations that permeates through the cosmos, Brahmand, to the innermost source, Atma. We, the students of Sri Satya Sai Mirpuri College of Music, offer ourselves with a small bouquet of music program entitled Sai Nada Varshini. We begin with a Saraswati Shloka, Ya Kundendu Tushara Haradhavala, in four ragas, Valachi, Ranjini, Hindulam, and Kapi, set to Tal Mishra Japu.
ఓం శ్రీ సాయిరామ్. సకల కళాస్వరూపిణి శ్రీ సాయి మహాసరస్వతి కరాంబుజములలో విరాజిల్లుతూ లోక సమ్మోహనకరమైన దివ్యనాదాన్ని అందించే వీణ మానవ దేహానికి ప్రతీక. ఆ సునాద వినోదని తరంగాలు ప్రతి హృదిలో ఆత్మానంద ఆవిర్భూతిని జాగృతం చేయగల శక్తిమంతములు. సారసముఖి రసిక జన సమ్మోదిని శ్రీ చాముండేశ్వరి అని శ్రీ మాతను స్తుతిస్తూ సమర్పిస్తున్న ఈ వీణావాదనం హృదయ ఆహ్లాదకర గౌడ మల్హారు రాగ కలహారం.
Next, we are presenting a Devi Stuti in Rag Todi. The composition is set to Tivratal of 7 beats.
Gama 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 g
आपने स्वयं कहा है कि जब एक कलाकार कर्णप्रिय सितार बजाता है तो हृदय को अपार शांति और सुकून की अनुभूति होती है। इसी प्रयास के साथ आपके चरणों में अर्पित है सितार वादन राग मिश्र पीलो।
Thank you. शंकर हर परमेश्वर साईश्वराय नमो శివాయ, ఓం శివాయ,
ఓం శివాయ, ఓం శివాయ,
ఓం శివాయ, ఓం శివాయ,
ఓం శివాయ, ఓం శివాయ,
శంభో శంకర, ఓం శివాయ,
శంభో శంకర, ఓం శివాయ,
శంభో శంకర, ఓం శివాయ.
సమస్తలోకా సుఖినో భవంతు ಕಷ್ಟ ದುಃಖ ಸುಖಿನೋ ಭವಂತು
Om Shri Sai Ram, invoking Bhagwan's divine grace. Tomorrow morning, the Veda Purusha Saptah Gyana Yajna enters its sixth day in the Purnachandra Hall. Tomorrow evening at 4:30 p.m., the Prashanti Vidwan Mahasabha commences with a regular Vedam recital in Sai Kulwant Hall. At 4:40 p.m., the students of Sri Sathya Sai Institute of Higher Learning, Vrindavan campus, will chant the invocatory Vedam, followed by the first speaker, Ms. C.U. Rajeshwari, doctoral research scholar, Department of Home Science, Anandapur campus of the institute. The second speaker is Sri Garikapati Narasimha Rao, an erudite Telugu scholar and a well-known speaker. This will be followed by Bhagwan's divine discourse and conclude with a dance ballet titled Indriyarpanam by the Prashanti dance group of Prashanti Lem campus of the institute. The evening session comes to a close with bhajan and mangal aarti. Sai Ram.
Om Sri Sai Ram. Bhagwan Sri Sathya Sai Baba vari divya aashisalato repati karyakramalu ee vidhanga untayi. Purnachandra auditorium lo nirvahimpadutuna Veda Purusha Saptaha Gnana Yagnam yokka 6va roju karyakramalu యథావిధంగా కొనసాగుతాయి. ప్రశాంతి విద్వన్ మహాసభను పురస్కరించుకుని రేపటి సాయంత్ర కార్యక్రమాలు 4:30 వేదోచ్చారణతో ప్రారంభమవుతాయి. 4:40 శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ బృందావన్ క్యాంపస్ విద్యార్థులచే వేద పఠనం ఉంటుంది. రేపటి ఉపన్యాసాల్లో భాగంగా ముందుగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్ హోమ్ సైన్స్ విభాగంలో పరిశోధనా విద్యార్థిని అయిన కుమారి సియు రాజేశ్వరి గారు, తరువాత సుప్రసిద్ధ తెలుగు పండితులు శ్రీ గరికపాటి నరసింహారావు గారిచే ఉపన్యాసాలు ఉంటాయి. అనంతరం స్వామివారి దివ్య ఉపన్యాసం ఉండును. చివరిగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయం క్యాంపస్ కు చెందిన విద్యార్థులచే ఇంద్రియార్పణం అనే నృత్య రూపకం ప్రదర్శింపబడుతుంది. రేపటి సాయంత్ర కార్యక్రమాలు భజన మరియు మంగళహారతితో ముగుస్తాయి. సాయిరాం.